నాన్నా కథ చెప్పవా?
మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రయాన్ష్ అండ్ స్నిగ్ధ. రయాన్ష్, లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం జరిగింది? ఆ సైనికులు వచ్చిండ్రు, వచ్చి చంద్రవర్మను ఒక గొప్ప మాంత్రికుడు అనుకున్నారు. అంతేనా, వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్దామని అందరూ కూడా కలిసి వెళ్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో ఈ పాడ్కాస్ట్లో విందాం. చంద్రవర్మను చూసి రాజభటులు గొప్ప మాంత్రికుడని భ్రమపడ్డారు. ముసలివాడి దగ్గర నుంచి చంద్రవర్మ కంచుకోటకు వెళ్లే మార్గాన్ని తెలిపేటువంటి పటం కూడా తీసుకున్నాడు. తర్వాత భటులతో కలిసి అతడు రుద్రపురం చేరాడు. అక్కడ ఉండేటువంటి ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా చంద్రవర్మను చూస్తూనే, ఓ మహామాంత్రికుడు వచ్చాడు, మహామాంత్రికుడికి జై అంటూ కేకలు పెట్టి గొప్పగా స్వాగతం చెప్పారు. చంద్రవర్మ ఈ రాజభవనాన్ని సమీపించేసరికి ముఖద్వారం దగ్గర రాజు శివసింహుడు, మంత్రులు, ఆ రాజ్యంలో పనిచేసేటువంటి ఉద్యోగులు అతడికి ఎదురు వచ్చి ఘనంగా స్వాగతం చెప్పారు. చంద్రవర్మ గుర్రం దిగగానే రాజు అతడి దగ్గరికి వచ్చి ఎంతో ఆప్యాయంగా అతడి భుజం మీద చేయి వేసి, చంద్రవర్మ, ఇంత చిన్న వయసులో నీ అంత గొప్ప మంత్రవేత్తలైనటువంటి వాళ్ళు ఏ కాలంలోనూ లేరనుకుంటాను. నా రాజ్యపు సరిహద్దుల్లో నివాసం ఏర్పరచుకొని మాకు ఒక గొప్ప పండితుడిగా ఉండి నీ యొక్క సహాయ సహకారాలు అందిస్తావని నేను అనుకుంటున్నాను. మహాకంటకుడిగా తయారైనటువంటి శంకుణ్ణి నీవు హతమార్చటం కూడా నేను విన్నాను. నేను, నా ప్రజలు చాలా ఆనందపడుతున్నాం అన్నాడు. రాజు శివసింహుడిలా అనగానే చంద్రవర్మ ఎంతో ఆశ్చర్యపోయాడు. కానీ అతడు తన ఆశ్చర్యాన్ని బయటకి కనబరచకుండా చిరునవ్వు నవ్వి, ఆ శంఖుడు పరమ దుష్టుడు, మహాపాపి, అందుకే వాణ్ణి యమపురికి పంపాను అన్నాడు. ఆ శంఖుడి కొండపై ప్రస్తుతం ఉంటున్న నీ స్నేహితుడు కాలకేతుడు ద్వారా నీ గురించి సర్వం తెలుసుకున్నాను. అతడి సలహాలను పాటించే నిన్ను కంచుకోటకు వెళ్ళి రావలసిందిగా కోరేందుకు నా భటుల చేత ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అన్నాడు శివసింహుడు. కంచుకోట అదెంత పని అంటూ చంద్రవర్మ చిరునవ్వు నవ్వాడు. అంతలో మంత్రి రాజు చెవిలో ఏదో చెప్పగానే రాజు ఆ భవనం వైపు నడుస్తూ, చంద్రవర్మ, నువ్వు ఎంతో అలసిపోయి ఉంటావు. భోజనం చేసి కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం అన్ని సంగతులు వివరంగా మాట్లాడుకుందాం అని అన్నాడు. చంద్రవర్మకు రాజు యొక్క గృహంలో చక్కటి విడిది ఏర్పాటు చేయబడింది. అతడు స్నానం ముగించి రాగానే రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టారు. తర్వాత చంద్రవర్మ పట్టుపరుపులు, మంచి నిద్ర కోసము మంచి మంచాన్ని తెప్పించుకొని అక్కడ నిద్రపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అతడికి ఎంతకీ నిద్ర పట్టలేదు. శంకుడి కొండ మీద ఉంటున్న కాపాలిని కాలకేతుల ద్వారా శివసింహుడు తన గురించి కొంత తెలుసుకున్నాడు. కంచుకోటను చేరగలవాడు తనొక్కడే అని కాలకేతుడు శివసింహుడితో చెప్పటంలో ఉన్న రహస్యం ఏమిటి? ఈ విషయాన్ని గురించి కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించేసరికి చంద్రవర్మకు కాలకేతుడు ఎత్తుగడ ఏమిటో తెలిసిపోయింది. తను తిరిగి రాజ్యం జయించుకునేందుకు డబ్బు బలగము కావాలి. వాటిని సంపాదించడానికి కంచుకోటలో ఉన్నవని చెప్పబడేటువంటి ఆ ధనరాశులు ఎంతో సహాయపడగలవు. చంద్రవర్మ ఇలాంటి ఆలోచనల్లో ఉండగా సేవకుడు ఒకడు వచ్చి, రాజుగారు ప్రధానమంత్రి అతడి కోసం సమాలోచన మందిరంలో వేచి ఉన్నట్లుగా వర్తమానం చెప్పిపోయాడు. అంటే సమాలోచన మందిరం అంటే ఎక్కడైతే అందరూ మాట్లాడుకుంటారో, మీటింగ్ రూమ్ అనుకోవచ్చు, అక్కడికి రమ్మని చెప్తాడు. చంద్రవర్మ కొద్దిసేపటికల్లా ఆ మందిరానికి వెళ్ళాడు. చంద్రవర్మ, నేను కంచుకోటలో ఉన్న ధనరాశుల కోసం ఆశించడం లేదు, ఆ సంగతి ముందుగానే నీతో చెప్పడం మంచిదని చెప్తున్నాను అన్నాడు రాజు శివసింహుడు. చంద్రవర్మ తలాడించి ఊరుకున్నాడు. అయితే ఆ కంచుకోటను గురించి నాకింత ఆసక్తి ఎందుకన్న ప్రశ్న వస్తుంది. దానికి నేను ఇవ్వబోయే సమాధానం కూడా కొంత విచిత్రంగా ఉంటుంది, కానీ అది ముమ్మాటికి సత్యం. ఆ కంచుకోట సముద్ర తీరాన ఉండదని తెలుసు కదా అన్నాడు రాజు. అవును, పడమటి సముద్ర తీరం. 1000 సంవత్సరాల ఈ మధ్య దానిని చూసిన మానవుడు ఎవ్వరూ కూడా లేడు అన్నాడు చంద్రవర్మ. ఈ మాటలు వింటూనే మంత్రి ఆశ్చర్యంగా రాజు వైపు చూశాడు. రాజు తల ఇటు తిప్పి, కావచ్చు, ఆ కంచుకోట గోడలను ఒక పక్క సముద్ర జలం తాకుతూ ఉంటుందని చాలామంది నమ్మకం, అవునా అన్నాడు. అలా అనే నేను విన్నాను అన్నాడు చంద్రవర్మ. ఆ గోడ పక్కన ఉన్న సముద్ర జలంలో ఒక మాంత్రికుడి వల్ల కంచుకుండల్లో బంధించబడిన కొన్ని అపూర్వమైనటువంటి ప్రాణులు ఉన్నాయని మా పూర్వీకుల నమ్మకం. మా తండ్రి గారు వాటి కోసం ఎంతో ప్రయత్నించారు, కానీ ఫలితం కలగలేదు. మానవ రూపంలో అంతలోనే మహాకాలనాగు రూపాన్ని తరించగల నీ స్నేహితుడు కాలకేతుడి ద్వారా ఆ కంచుకుండలను నువ్వు తేవగలవన్న ఆశ కూడా నాకు కలిగింది అన్నాడు రాజశివసింహుడు.
రాజు మాటలు వింటూనే చంద్రవర్మ ఇందులో పెద్ద మోసం ఉన్నదని గ్రహించాడు. అపురూప ప్రాణములున్నాయని చెప్పడం, కంచుకుండల కోసం ఎవరూ ఇంత శ్రమపడరు, శివసింహుడికి కావాల్సింది కంచుకోటలో ఉన్నది అనే పిలువబడేటువంటి ధనం మాత్రమే. దానిని సాధించడం అతడి వల్ల కాక మంత్రశక్తులు ఉన్నాయని భ్రమపడి తన సహాయం కోరుతున్నాడు. నిజంగానే కంచుకోటలో ధనరాశులు దొరికితే వాటిని శివసింహుడి పాలు పడకుండా మోసానికి ప్రతిగా మరింత మోసాన్ని ప్రయోగించి తనవిగా చేసుకోగలనన్న ధైర్యం చంద్రవర్మకు కలిగింది. నాబోటి మంత్రవేత్తలకు కావలసింది ఇటువంటి కష్టసాధ్యమైన కార్యాలను సాధించడమే. నేను కంచుకోటకు వెళ్తాను, నా వెంట కొద్ది సిబ్బందిని పంపించండి. అందులో దేవలుడనేటువంటి యువకుడు కూడా ఉండటం అవసరం అంటూ చంద్రవర్మ తన అరచేతి వైపు పరీక్షగా చూసుకున్నాడు. రాజు, శివసింహుడు, మంత్రి ముఖాలు చూసుకున్నాడు. ఓ క్షణకాలం ఆగి రాజు చంద్రవర్మతో, ఆ దేవలుడి తండ్రి అయిన ముసలివాడు అరణ్యంలో తిరుగుతున్నాడు, వాణ్ణి నువ్వు కలుసుకున్నావా అన్నాడు. ఎవడా ముసలివాడు? ఓహో అంటూ చంద్రవర్మ తన మళ్ళీ అరచేతి వైపు మరింత తీవ్రంగా చూసి, అతడు అడవిలోనే ఒక పూరి గుడిసెలో ఉన్నాడు, అతడికి అవసరమైన సౌకర్యాలన్నీ కలిగించండి. ఒకవేళ అతడు నగరానికి వచ్చి ఉంటానంటే అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చెయ్యండి. నేను కంచుకోటను చేరగలగటం ఆ ముసలివాడి మీద, అతడి కొడుకు దేవలుడి మీద ఆధారపడి ఉన్నది అన్నాడు. చంద్రవర్మ చెప్పిన దానికి రాజుగారు మంత్రి వైపు ఒకసారి చూసి ఏమీ మాట్లాడలేదు. అలాగే అలాగే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. దేవలుణ్ణి నువ్వు వెంట పెట్టుకుపోవచ్చు, నీకు రక్షణగా 1,000 మంది సైనికులు ఉంటే సరిపోతుందా అన్నాడు రాజు. ఆ మాటలకు చంద్రవర్మ బిగ్గరగా నవ్వి, నేను వెళుతున్నది ఎవరి మీద యుద్ధానిక కాదు కదా, ఒకవేళ యుద్ధమే చేయవలసి వస్తే అది అదృశ్యంగా ఉండి నా మార్గాన్ని అటకాయించే దుష్టశక్తుల మీద చేయవలసి వస్తుంది, దానికి నా మంత్రశక్తి తప్ప మీ సైనికులు ఏమాత్రం సహాయపడలేరు. నాకు కావలసిందల్లా ఆహార పదార్థాలు మోసేందుకు కొన్ని గాడిదలు, వాటిని నడిపేవాళ్ళు, నా వెంట 10 మంది ఉంటే సరిపోతుంది, వాళ్ళు సైనికులే కావాల్సినటువంటి అవసరం కూడా లేదు అన్నాడు. అలా కాదు, నా ఉద్యోగుల్లో నమ్మకస్తులు ధైర్య సాహసాలు కలవాళ్ళుగా చూసి 4-5 నీ వెంట పంపుతాను, వారి వెంట 50 మంది సైనికులు ఉంటారు. నా రాజ్యపు సరిహద్దులు దాటి నువ్వు పడమటి కనుమలు ప్రవేశించే ముందు ఆ ప్రాంతాలకు మండలాధీశుడుగా ఉన్న వీరమల్లుడు నీకు కావలసిన ఇతర సహాయం ఏదైనా ఉంటే అది చేస్తాడు అన్నాడు రాజు. వీరమల్లుడన్న పేరు వింటూనే చంద్రవర్మకు తన సేనానాయకుడు ధీరమల్లుడి పేరు గుర్తుకొచ్చింది. అతడు తనకు విశ్వాసపాత్రుడైన సేవకుడు సుబాహుడు ఏమైపోయారు అని మళ్ళీ చంద్రవర్మ విచారంగా ఒక నిట్టూర్పు విడిచాడు. మహారాజా, మీకు తోచిన విధంగా చేయండి. రేపు సూర్యోదయం వేళ నా ప్రయాణం. కంచుకోటకు వెళ్ళే లోపల నేను మహారణ్యాలను, కొండలను, ఎడారులను దాటవలసి ఉంటుంది. ఆహార పదార్థాలను మోసే జంతువులను, ఏ ప్రాంతానికి తగిన వాటిని ఆ ప్రాంతంలో నేను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఎడారుల్లో ప్రయాణించేటప్పుడు నాకు ఒంటలు అవసరం. ఆ ఏర్పాట్లన్నీ సరిహద్దుల్లో ఉన్న మీ మండలాధిపతి వీరమల్లుడు చూసేలా తగిన ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు చంద్రవర్మ. అవన్నీ నేను చూస్తాను, నువ్వేమీ భయపడాల్సిన పని లేదు అన్నాడు రాజు శివసింహుడు. మర్నాటి ఉదయం కంచుకోట దిక్కుగా చంద్రవర్మ ప్రయాణం ప్రారంభమైంది. శివపురం పొలిమేరల వరకు రాజు, మంత్రులు, ప్రజలు వెంట వచ్చి చంద్రవర్మను సాగనంపారు. అతడి వెంట ముఖ్యానుచరుడుగా ముసలివాడి కొడుకైనటువంటి దేవలుడున్నాడు. అతన్ని ఆ కిందటి రాత్రే కారాగారం నుంచి విడుదల చేశారు. అడవుల గుండా చంద్రవర్మ కొన్ని యోజనాల దూరం ప్రయాణం చేశాడు. అతడికి ముసలివాడిచ్చిన పటం మార్గాన్ని తెలుసుకునేందుకు అంతగా ఉపయోగించలేదు. భయంకరమైన అరణ్యాలు, ఎత్తైన కొండలు తప్ప చంద్రవర్మకు ఎక్కడా మానవ సంచారం కనిపించలేదు. తను పడమటి దిక్కుగా పోతున్నది లేక మార్గం తప్పినది తెలుసుకునేందుకు అతడికి సూర్యోదయం, సూర్యాస్తమయం మాత్రమే గుర్తులు. ఇలా కొన్ని దినాలు ప్రయాణించిన తర్వాత ఒకనాటి సూర్యోదయం వేళ దేవలుడు ఒక ఎత్తైన రాతి మీద నుంచి పెద్దగా చప్పట్లు చరుస్తూ, ఇదిగో మనం ఏదో శిథిలా నగరాన్ని చేరాం, ఇదే కంచుకోట కావచ్చు అని కేకలు పెట్టాడు. ఆ కేకలు వింటూనే చంద్రవర్మ అతడి వెంట ఉన్న రాజు ఉద్యోగులు పరిగెత్తుకుంటూ దేవలుడున్న చోటుకు వెళ్ళి అతడు చెప్పిన దిక్కుగా దృష్టి సారించారు. ఎదురుగా కొండ దిగువన శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక మహానగరం వారి కంటబడింది. పడిపోయిన గోడలు, ఒక పక్కకు ఒరిగి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంటి కప్పులు, వాటి మధ్య చిత్తవత్తుగా పెరిగిన చెట్లు, చేమలు, ఆ ప్రదేశమంతా కూడా భయంకరంగా ఉన్నది. ఇది కంచుకోట కాదు, అయినా మనం ఒకసారి ఆ శిథిల గృహాలను పరీక్షించి చూడటం మంచిది, నా వెంట రండి అంటూ చంద్రవర్మ రాతి మీద నుంచి దిగి ఆ శిథిల గృహాల వైపు బయలుదేరాడు. అందరూ కలిసి వాటిని సమీపించేసరికి ఒకనొక పాడుబడ్డ ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న మూడు పులి పిల్లలను చూశారు వాళ్ళు. అవి చంద్రవర్మను అతడి వెంట ఉన్నవారిని చూస్తూనే ముసలు కొట్టి ఒక్క గంతులో రాళ్ల వెనుకకు పారిపోయినాయి. ఆ మరుక్షణం పులి పెద్దగా గాండ్రించిన చప్పుడు వినబడింది. ఆ ధ్వని వింటూనే చంద్రవర్మ టక్కున అక్కడే ఆగి, మనం ఈ ఇంటిని సమీపించడం క్షేమం కాదు, ఇక్కడ ఒక పెద్ద పులి ఉన్నట్టుంది, మరోవైపుగా వెళ్దాం అంటూ ఇంకో దిక్కుగా దారితీశారు. దాదాపు ఐదు ఆరు ఆమడాల వైశాల్యం ఉన్న ఆ శిథిలా నగరంలో వారికి ఎక్కడ మానవులు ఎవ్వరూ ఉన్నటువంటి సూచనలు కనిపించలేదు. అక్కడ ఉన్న ప్రతి గృహం శిథిలావస్థలోనే ఉన్నది. కొన్ని కాలిపోయిన ఇల్లులు, కొన్ని నల్లగా మసిపూసినట్లున్నాయి. ఒకప్పుడు మనుషులు నివసించిన గృహాల్లో ఇప్పుడు అడవి పందులు, చిరుతపులు లాంటివి, అడవి మృగాలు ఉన్నాయి అని అనుకున్నారు. చంద్రవర్మ నగరం మధ్యకు వచ్చేసరికి అక్కడ ఎత్తైన ఒక శిలాఫలకం కనిపించింది. దానిమీద కనిపించనట్లుగా కొన్ని అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. చంద్రవర్మ శిలాఫలకాన్ని సమీపించి అక్షరం అక్షరాన్ని కూడా ఇలా తుడుస్తూ మొత్తం శాసనాన్ని చదివాడు. అందులో ఉన్న ముఖ్య విషయం ఇది: ఇది కరవీరపురము. 1000 సంవత్సరాలు సర్వసంపదలతో తూలతూగిన ఈ నగరాన్ని ఉత్తర దిశ నుంచి వచ్చిన బర్బరులనేటువంటి జాతి వారు కొల్లగొట్టి ఆ ధనాన్ని తమ రాజధాని కంచుకోటకు చేరవేశారు. చంద్రవర్మ ఈ శాసనాన్ని చదివి తన అనుచరుల వైపు తిరిగి, ఇక మనం ఇక్కడ కాలాన్ని వృధా పుచ్చడం మంచిది కాదు. ఈ శిథిల నగరంలో రాళ్ళు రప్పలు తప్ప మరేం లేవు. ఇది కంచుకోట కాదు, బయలుదేరండి అన్నాడు. అందరూ తిరిగి పడమటి దిక్కుగా ప్రయాణమయ్యారు. మరి వెళ్తూ ఉంటే వాళ్ళకి మధ్యలో ఏమైనా ఇబ్బంది కలిగిందా, వాళ్ళు వెళ్ళినటువంటి దారిలో ఇంకేమైనా వాళ్ళకు ఆపదలు వచ్చాయా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.